नमः शिवाभ्याम नव यौवनाभ्याम परस्पर आश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 11వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం. అప్పుడే మనం చూస్తూ ఉండగా ఈ 11వ రోజుకు ఒక విశిష్టత ఉన్నది. దీనికి దూర్వాతిథి అని పేరు. దూర్వ అంటే గరిక. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో, ఈ తిథికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెబుతాను మీకు. కార్తీక మాసంలో రోజులాగే ఈరోజు కూడా తెల్లవారుజామున లేవండి, తలారసానం చేయండి, ఆయా వ్యక్తుల యొక్క అవకాశాన్ని బట్టి నదులలోనో సముద్రంలోనో కాలువలలోనో చెరువులలోనో లేక ఏమీ లేకపోతే ఇంటి దగ్గర సంకల్పపూర్వకంగా మాత్రం స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకోకుండా చేసే స్నానం కార్తీక మాసంలో అది స్నానం కాదు. చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు అని చెప్పారు. కనుక నిలకడగలిగిన మనస్సుతో అంటే స్నానం చేస్తారు కూడా దాని మీదే దృష్టి పెట్టి, ఇంక దేని మీద దృష్టి పెట్టకుండా పవిత్రంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేయండి. ఒకవేళ సంకల్పం చెప్పుకోవడం చేత కాదు, అసలు మాకు సంకల్పమే రాదండి, మాకు భాష రాదు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఒక పని చేయండి. హర హర హరిహరి, హర హర హరిహరి అని శివుణ్ణి కేశవుణ్ణి కలిపి తలుచుకుని స్నానం చేస్తే ఆ స్నానం కూడా సంకల్ప స్నానంతో సమానం. ఇప్పుడు మమ ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పుకోవడం రానటువంటి వాళ్ళు హర హర హరి హరి హర హర హరి హరి అనుకుంటూ స్నానం చేస్తే ఆ స్నానం మొత్తం సంకల్పం చెప్పుకున్న స్నానముతో సమానం. సంకల్పపూర్వక స్నానముతో అది సమానం. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేయటానికి ఒకవేళ ఎవరికైనా భాష రాకపోతే అటువంటిప్పుడు ఇలా శివకేశవులు యొక్క నామస్మరణములు చేసుకుంటూ స్నానం చేయడం మంచిదని కూడా చెప్పారు. కాబట్టి అలా స్నానం చేసేయండి. స్నానానంతరం ఏం చేస్తారు, ఈరోజు శివుణ్ణి విష్ణువుని కూడా గరిక పోచలతో పూజించండి. శివుడికి 108 నామాలు ఉన్నాయి, వాటితో కానీ లేదా ఓం నిధనపత ఏ నమః నిధనపతాంతిక ఏ నమః ఊర్ధ్వ ఏ నమః ఊర్ధ్వలింగ ఏ నమః ఈ నామాలతో కానీ గరిక పోచలతో పూజించండి. విష్ణువుని కూడా అంతే, విష్ణువు యొక్క 108 నామాలు చదువుతూ గరిక పోచలతో, తర్వాత దర్భలతో కూడా. కుశలు అంటే దర్భలు, దూర్వ అంటే గరిక. దూర్వ దర్భ పూజ 11వ రోజు ఇటు శివుడికి కానీ ఇటు విష్ణువుకి కానీ చేశామంటే, అంటే శివుడికైనా విష్ణువుకైనా ఇటు గరికతోటి దర్భలతోటి యథాశక్తిగా అర్చన చేస్తే అటువంటి వాడికి కుటుంబంలో సౌఖ్యం లభిస్తుంది, శాంతి లభిస్తుంది, ధనధాన్యాలు అభివృద్ధి అవుతాయి. భార్యాభర్తల మధ్య లేక తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఇళ్లలో ఉండేటటువంటి తగాదాలు తొలగి అశాంతి తొలగి ప్రశాంతత వస్తుందిట. దృఢమైన కుటుంబ బంధం పెరుగుతుంది. తర్వాత కుటుంబంలో కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం, కుటుంబం అభివృద్ధి అవుతుంది, ధనం ధాన్యం అభివృద్ధి అవుతుంది. కొంతమందికి అదేంటో తెలియక దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. గరికతో పూజిస్తే దరిద్రపు గరిక బుద్ధి వంటి బుద్ధి ఉంటే తొలగిపోతుంది. గోవులు తిట్టడాలు ఇలాంటి పాపాలు చేస్తున్న వాళ్ళు ఉంటారే, అటువంటి దుర్బుద్ధి పోయి సద్బుద్ధి కూడా కలుగుతుంది. ఇంకో గొప్ప విషయం చెప్పనా, ఎవరికైనా పెళ్లి కాక బాధపడుతూ ఉంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎప్పటికీ పెళ్ళి అవ్వటం లేదు బాబు, ఏళ్ళు గడిచిపోతున్నాయి అనుకున్న వాళ్ళు, ఈ రోజున సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కానీ లేక సూర్య అస్తమయ సమయంలో కానీ గరిక పోచలతోటి దర్భలతోటి శివాష్టోత్తరం లేక విష్ణు అష్టోత్తర శతనామములతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని పూజించండి, గుళ్ళో కానీ లేక ఇంట్లో కానీ. అలా అర్చన చేస్తే 6 నెలలు తిరగకుండా వారికి వివాహం కూడా అవుతుంది. ఇంకా ఈరోజు ఏం దానం చెయ్యాలి, దర్భలని స్వయం పాకాన్ని ఈ రెండింటిని కలిపి ఎవరైనా ఒక వ్యక్తికి దానం చేయాలి. స్వయం పాకం అంటే మీకు తెలుసుగా, సొంతంగా వండుకోవడానికి పనికొచ్చేటటువంటి పదార్థాలు స్వయం పాకం. పాకము అంటే వంట, స్వయం పాకం. తనయంత తాను పూర్వం వండుకునేవారు ప్రతి వాళ్ళు కూడా, నిష్ఠాగరిష్ఠులైన విప్రులంతా వాళ్ళు వండుకు తినేవారు. ఆ వండుకుని వాళ్ళు భోజనం చేయడానికి ఒక ఇద్దరికి అంటే దంపతులకి పనికొచ్చేటటువంటి ద్రవ్యాన్ని స్వయం పాకం అంటారు. తినడానికి ఆకులు, విస్తరాకులు, అరిటాకులు కానీ లేక ఇంకేమైనా కుట్టుటాకులు కానీ, బియ్యం, పప్పులు, ఉప్పులు, పోపు సామాగ్రి, ఎండుమిరపకాయలు లాంటివి, వండుకోవడానికి కావలసిన కూరగాయలు, ఒక్క ఉల్లిపాయ తప్ప ఇంకేమైనా వచ్చి ఈరోజు ఇలాంటి కూరగాయలు, వీటన్నిటినీ కలిపి స్వయం పాకం అంటారు. వీటితో పాటుగా పెరుగు కూడా ఇచ్చి తీరాలి. పాలు, పెరుగు ఈ రెండింటినీ కూడా స్వయం పాకంతో 11వ రోజు దానం చేసేటటువంటి వాడు బలిచక్రవర్తిని విష్ణువు ఎలా రక్షించాడో అలా శివుడు వాడిని రక్షిస్తాడు. బలిచక్రవర్తిని విష్ణువు ఇప్పుడు రక్షిస్తున్నాడు. స్వయంపాక దానంలో పాలు పెరుగు ఇస్తే అటువంటి వాడిని ఈశ్వరుడు రక్షిస్తాడు. వాడికి యమగండం ఉండదు, అపమృత్యు భయం తొలగిపోతుంది, ఆరోగ్యంగా ఉంటాడు. ఉద్యోగంలో అభివృద్ధి కలగాలంటే పాలు, పెరుగు ఈ రెండింటిని పంచదారని మధ్యలో పెట్టి, అంటే పాల ప్యాకెట్టు, పెరుగు ప్యాకెట్టు, మధ్యలో పంచదార పెట్టాలట పొట్లం. ఈ మూడింటిని మధ్యలో పంచదార ఉండి తీరాలి. వీటిని సాయంకాల సమయంలో కానీ ఉదయ సమయంలో కానీ మహానుభావులకి దానం చేస్తే వాడికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. ఒకటేమిటి, అనేక శుభాలని ప్రసాదిస్తుంది కార్తీక మాసం అంటే. అందుకే పదే పదే నకార్తీక సమూహ మాస అన్నారు. ఇంకో రహస్యం చెప్పాలి ఇక్కడ. ఈరోజు సాయంకాలం వేళ వెండి ప్రమిదలో కానీ, బంగారు ప్రమిదలో కానీ, మట్టి ప్రమిదలో కానీ ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి వెలిగించి దర్భల మీద లేక గరిక పోతల మీద ఈ ప్రమిదని పెట్టి దానిని మహానుభావుడికి దక్షిణతో దానం చేస్తే ఆ కుటుంబంలో నరకంలో ఉన్నవాళ్ళు కూడా స్వర్గానికి ఎడతారు. ఈ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత గ్యారంటీగా స్వర్గానికి ఎడతాడు, నరకానికి పొరపాటు కూడా వెళ్ళడం, స్వర్గం వచ్చి తీరుతుంది. కాకపోతే ఏం చేయాలన్నమాట, గరిక పోతలు లేక దర్భలు పరవండి, దాని మీద ప్రమిద పెట్టండి. మన శక్తిని బట్టి అది వెండి కానీ, బంగారం కానీ, మట్టి ప్రమిద కానీ ఏదో ఒకటి. అందులో ముందు నెయ్యి పొయ్యాలి, ఆ తర్వాత మూడు ఒత్తులు ఇయ్యాలి, వెలిగించాలి, తాంబూలంలో దక్షిణ పెట్టాలి. దక్షిణతో కూడిన ఈ దీపాన్ని పవిత్రుడికి దానం చేయాలి. వ్యసనపరుడికి, తాగుబోతుకి, నీచుడికి ఇలాంటి వాడికి ఇవ్వకూడదు, ఇస్తే అది వ్యర్థమైపోతుందిట. ఈ విషయంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. 11వ రోజు తప్పక వినవలసిన కార్తీక పురాణ గాథ అన్నమాట అది. దీనిని జనక మహారాజు గారికి వశిష్ఠుడు చెప్పాడు. ఒకనొకప్పటి మాట, కళింగ దేశంలో ఒక అతను ఉండేవాడు. బాగా చదువుకున్న పవిత్ర వంశంలోనే పుట్టాడు. అతని అదృష్టవశాత్తు బంగారం లాంటి భార్య లభించింది. ఒక్కొక్కడి అదృష్టం, వాడంత నీచుడైనా, తాగుబోతైనా, చండాలుడైనా, పరమ పాపాలు చేసేవాడైనా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటాడో తెలియదు కానీ ఉత్తమ స్త్రీ భార్యగా లభిస్తుంది. వీడి భార్య అందంగా ఉండేది, సౌశీల్యవతి. భర్త తాగుబోతు, తిరుగుబోతు, దొంగ, చెయ్యరాని పనులు చేస్తున్నాడు, అయినా సరే వాడిని గౌరవించేదిట. వాడు ఎన్ని పాపాలు చేసినా క్షమించేది. ఈ నీచాతి నీచుడు అటువంటి భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు. వీడు బ్రతకడానికి చెయ్యరాని వృత్తులన్నీ చేశాడు, దొంగతనం చేశాడు, వ్యభిచారం చేశాడు, వ్యసనాల పాలైపోయాడు. జీవితంలో ఒక్కసారి కూడా కార్తీక మాసంలో తలారా స్నానం చేయలేదు. అప్పుడు కూడా చుట్టా బీడీ, సిగరెట్లే, తాగుడే, వ్యసనాలే, ఒక వ్యసనం కాదు. భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే, ఒక శ్లోకం ఉందిలేండి. ఒక సన్యాసి, ఒక భిక్షుకుడు మాంసం తింటూ ఉంటే చూసి పక్కన వాడు తెల్లబోయి, ఇదేంటి నువ్వు సన్యాసి, నువ్వు కూడా భిక్షుకుడివి, మాంసం తింటున్నావా అంటే, మాంసం ఉట్టిదే తింటానా, తత్రాపి మద్యం వినా, మద్యం తాగుతున్నాను, మద్యంలో నంచుకోవడానికి మాంసం తింటున్నాను అన్నట్ట. మద్యంచాపి తవ ప్రియం, ఓరి మాంసం తింటున్నావు ఏమిట్రంటే మద్యంతో కలిపి పుచ్చుకుంటున్నాను, మద్యం తాగేవాడికి మాంసం తినకపోతే కుదరదు అంటావా, అంటే నీకు మద్యం కూడా ఇష్టమేన అన్నట్ట. మద్యం కూడా సొట్టా బీడి సిగరెట్ ధూమపానం చేసినప్పుడే తాగుతానన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు, అది కూడా ఉందా నీక అన్నట్ట. వేశ్యలోనప్పుడు మా వేశ్య బోగంది, తాగమంటే తాగవలసిందే, కాల్చమంటే కాల్చాల్సిందే, మాంసం తినవాలంటే తినవలసిందే, దానికోసం ఈ పనులు నేర్చుకున్నానన్నట్ట. అంటే నీకు వేశ్యాలోలత్వం కూడా ఉందా? వేశ్యతో కలిసి అప్పుడప్పుడు సరదాగా జోదం ఆడుతూ ఉంటాను, జోదం ఆడినప్పుడే దాంతో తిరుగుతానన్నట్ట. జోదం ఉందా నీకు? అవునవును. అది కూడా దొంగతనం చేసినప్పుడు బాగా డబ్బులు వస్తేనే అన్నట్ట. ఓరి దొంగతనం కూడా ఉందా అన్నట్ట. ఆయన ఈ విధంగా భ్రష్టస్య కావాగతి, భ్రష్టుడి యొక్క లక్షణాలు దొంగతనం, ద్యోతం, చౌర్యం, ఒకటి కాదు అన్ని పాపాలు అందులోనే ఉన్నాయి. అలా వీడు పరమభ్రష్టుడైపోయాడు. కార్తీక మాసంలో ఒకసారి వీడు డబ్బు కోసమని అడవికి వెళ్ళి అక్కడ నాలుగు రోడ్ల కూడలి ఉంది, ఆ నాలుగు దారుల కూడలి, ఆ కూడలి గుండా వెళ్ళేటటువంటి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ధనం అపహరించి ఆ డబ్బుతో బతుకుదాం అనుకున్నట్టు వీడు. అందుకని దొంగతనం కోసం కార్తీక మాసంలో ఓసారి 11వ రోజున, ఇది కార్తీక మాసంలో 11వ రోజున పవిత్రంగా స్నానం చేయవలసిన రోజున స్నానం మానేసి తాగి కర్రొచ్చుకొని దొంగతనానికి వెళ్ళాడు. వీడి అదృష్టమో దురదృష్టమో అటుగా ఓ బ్రాహ్మడు వస్తున్నాడు. వాడు కూడా సామాన్యుడు కాదు. అంతఃపురం దారిలో ఒక ఆవిడ పెడుతుంటే ఆవిడ పొడిచి చంపి ఆవిడ దగ్గర ఉన్నటువంటి నగలన్నీ మూట కట్టుకుని ఆ మూటతో వస్తున్నాడు. ఈ దౌర్భాగ్యుడికి ఈ దొంగడు తగిలాడు. ఆ వచ్చిన దొంగను ఎత్తి మీద కర్రతోటి వెనక నుంచి ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బకి వాడు తల పగిలిపోయింది, వాడు చచ్చిపోయాడు. వాడి దగ్గర నుంచి ఈ బంగారాన్ని అపహరించాడు నగలు. ఎంతలో అటుగా పెడుతున్నాడు ఒక్క రాత కూడా ఇంకో దొంగడు చూశాడు వాడు. వాడు వీడిని కొట్టి చంపేసి ఆ నగలు వాడు అపహరించాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ పక్కన ఒక గుహ ఉన్నది. ఆ గుహలో ఒక పెద్ద పులి ఉంది. ఆ పులి వీడి చేతిలో మూటను చూసి ఈ బోయేవాడి మీద పడి వాడిని చంపేసి ఆ మూట అపహరించి వీడిని తింది. తెర చూస్తే ఆ మూటలో నగలు దానికి ఏంది అర్థం కాదుగా. ఆ నగలేమి అర్థం కాక అక్కడ వదిలేసింది. ఆ వదిలేసి పోతూ ఉంటే కొండమెంచి కింద పడి అతిచ్చిపోయింది. అంటే ఏకకాలంలో ముందు ఒక బాటసారి తెచ్చాడు ఆడదాన్ని చంపి దాన్ని నగలు అపహరించుకున్న దౌర్భాగ్యుడేమో వీడి చేతిలో తెచ్చాడు, వీడినేమో బోయేవాడు చంపాడు, బోయేవాడిని పులి చంపింది, పులి ఏమో నేల మీద పడి తెచ్చింది, నలుగురు చచ్చిపోయారు. ఈ నలుగురు పాపాత్ములే. మొదటివాడేమో స్త్రీని చంపి బంగారాన్ని అపహరించాడు కార్తీక మాసంలో. రెండోవాడు బంగారం లాంటి పెళ్ళాన్ని కూడా ఇంట్లో పెట్టుకుని దొంగతనంతో బతికి వీడిని చంపాడు. వీడిని చంపిన వాడు మూడోవాడు బోయేవాడు, వాడిని పులి చంపింది. పులి ఎటువంటిది? పులి పూర్వజన్మలో అది కూడా ఒక గొప్ప వంశంలో పుట్టింది, ఓ గొప్ప పండితుడే. కానీ దురదృష్టవశాత్తు వాడు ద్వాదశి నాడు కార్తీక మాసంలో ఏకాదశి నాడు ద్వాదశి నాడు నేతి పదార్థం తప్ప నూనె తినకూడదని, ఆ రోజున ఉల్లిపాయ తినకూడదని శాస్త్రం. వీడు ఉల్లిపాయ పకోడి నూనెలో వేయించుకు తిన్నట్టు అంత దౌర్భాగ్యుడు వీడు. ఆ పాపం వల్ల వాడు పులిగా పుట్టాడు. ఈ నలుగురు చచ్చి నరకానికి పోయారు. పరమ పాపాత్ములంతా ఎప్పుడైనా నరకానికి పోవలసిందే. ఏకాదశి ద్వాదశి తిథులలో ఉల్లిపాయతో తయారు చేసిన ఆహారం తిన్నవాడు, నూనెలో వండిన కార్తీక మాసంలో ప్రత్యేకంగా నూనెతో వండిన పదార్థం తిన్నవాడు నరకానికి పోతారని, దరిద్రపు జన్మెత్తుతారని శాస్త్రం. కాబట్టి కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఏకాదశి నాడు ద్వాదశి నాడు నూనెను విడిచిపెట్టి నేతితో వండు తినండి, తినాల్సి వస్తే. ఒకవేళ కర్మగారి నూనె తప్ప నెయ్యి, లేకపోతే కొద్దిగా నెయ్యి అందులో కలపండి ఆవు నెయ్యి, అప్పుడు ఆ దోషం పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ మాత్రం తినకండి. ఉల్లిపాయ కార్తీక మాసంలో నిషేధం. ఉత్తరోజుల్లో మానేయమని కాదు, ఉత్తరోజుల్లో ఎంతో కొంత ఉల్లిపాయ తినకపోతే వెల్లుల్లిపాయ ఉందనుకోండి లసనం అంటారు, అది ఆరోగ్యానికి చాలా మంచిది, గుండెపోటును కూడా తొలగిస్తుంది. కానీ నిషిద్ధ దినాల్లో తినకూడదు. పూర్తిగా మానేస్తే కూడా శరీరానికి అనారోగ్యం వస్తుంది. నేను చెప్పడం కాదు, వైద్యశాస్త్రం చెబుతున్న మాట మీకు చెబుతున్నాను. కాబట్టి మొత్తం మీద ఏమైతేనే ఈ నలుగురు ఈ పాపాల వల్ల నరకంలో నానాయాతంలో అనుభవించారు. ఒకటి కాదు, రెండు రోజులు కాదు, 10,000 సంవత్సరముల నరక శిక్ష పడింది వాళ్ళకి. నరకంలో తీవ్రమైన యాతనలు పొందారు చేసిన దొంగతనాలకి. వీళ్ళ చేతులు పదే పదే నరికేవారు యమకింకర్లు. వీళ్ళని ఎర్రగా కాల్చిన ఇసుకలో పెట్టి అటు ఇటు తిప్పేవారు. ఈలోపు భూలోకంలో ఈ దౌర్భాగ్యుడి వెళ్ళం, ఈ కళింగ దేశంలో ఉన్న ఈ దుర్మార్గుడి భార్య గురించి చెప్పుకున్నాక, ఆవిడ చాలా పుణ్యాత్మురాలు, ఆవిడ సుశీల. ఆవిడకి ఎవరో చెప్పారంటే మీ ఆయన అడవిలో చచ్చిపోయాడమ్మా అన్నారట. అప్పుడు ఆవిడ బాధపడి, ఎప్పుడు నేను ఏ దంపతుల్ని విడదీశాను, ఎక్కడ ఎవరికి అపచారం చేశాను, నా భర్త దుర్మరణం పాలైపోయాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఏడ్చింది. ఆ సమయంలో ఆవిడ అదృష్టవశాత్తు ఆ అడవిలోకి గౌతముడని పేరు కలిగిన ఒక మహర్షి వచ్చాడు. వీళ్ళు ఉంటున్న ఈ సుశీల ఉంటున్నటువంటి ఊరి పక్కనున్న అడవిలో ఆయన కార్తీక మాసం అంతా పవిత్ర స్నానం చేసి ఉపవాసాలు చేసి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం పూట కార్తీక పురాణం చెబుతూ వారందరికీ మంత్రదీక్షలు ఇస్తూ గడపడానికి వచ్చాడు ఆయన. కార్తీక మాసంలో పూర్వకాలంలో మహానుభావులు ఊరు దాటి వెళ్ళేవారు కాదు. ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఏదో ఒక ప్రాంతంలో ఆగిపోయి, అది కూడా నదీ తీరమో లేకపోతే చెరువో కాలువో ఉంటే అక్కడ చూసుకుని అక్కడే ఉండి మకాం పెట్టి రోజు సూర్యోదయానికి ముందు లేచి కార్తీక స్నానాలు చేసేవారు. కార్తీక వ్రతాలు చేసేవారు, నక్తం అనే పేరుతో ఉపవాసం చేసేవారు, సాయంత్రం పూట వెళ్ళి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేసేవారు, దానాలు చేసేవారు. ఇలాంటి సన్యాసులైతే పురాణ కథలు కూడా చెప్పేవారు మహానుభావులు. అలా ఓ సాధువు గౌతముడిని పేరు కలిగిన ఒక ఋషి ఈ సుశీలం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఉన్న అరణ్య ప్రాంతానికి వచ్చారు. అక్కడ సన్నగా ప్రవహిస్తున్న ఒక నది ఒకటి ఉన్నది. ఆ నదీ తీరంలో మకాం పెట్టి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికీ ఏమన్నాడు, రేపటి నుంచి కార్తీక మాసం ఆరంభమవుతున్నది, కార్తీక మాసానికి సాటి వచ్చే మాసం ఎక్కడా లేదు, ఈ మాసం అంతా మీరు మా ఆశ్రమంలో ఉండండి, ఈ అడవిలో చెట్ల కింద మాతో పాటు నివసించండి, తెల్లవారుజామున నేను మిమ్మల్ని లేపుతాను, లేవండి, నాతో కలిసి ఈ పక్కనే ఉన్నటువంటి నదిలో స్నానం చెయ్యండి, స్నానానంతరం నేను ఇక్కడ ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేస్తాను, దానికి పార్థివలింగము అని పేరు అన్నమాట. మట్టితో తయారు చేయబడిన శివలింగానికి పార్థివలింగం అని పేరు. పృథివ్యా యదం పార్థివం, పృథివీ అంటే మట్టి, మట్టితో తయారు చేయబడింది కనుక, ఈ భూమితో తయారు చేయబడింది కనుక దానికి పార్థివలింగం అని పేరు అన్నమాట. భూమి మీద ఉన్న మట్టితో తయారు చేస్తే దానికి పృథివీలింగం లేక పార్థివలింగం అని పేరు. ఆ లింగాన్ని నేను పూజిస్తాను, మీరు కూడా నాతో కలిసి పూజ చేయండి, నేను చెప్పినట్టు చేయండి అంటే వాళ్ళు అలాగే చేశారు. రోజు ఈ మహానుభావుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలవగా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ఆయన భక్తులంతా ఈ సుశీలతో సైతంగా అందరూ అక్కడికి వచ్చారు. నెల్లాళ్ళు చెట్ల కింద పడుకున్నారట వాళ్ళు. ఆయనతో పాటు శివార్చన చేసేవారు. పొద్దుటే ఆయన లేచి శివ శివ శంభో అనగానే లేచేవారు. అంతా కాలకృత్యాలు తీర్చుకుని నదిలో స్నానం చేసేవారు. స్నానానంతరం అందరూ కూడా ఈ పార్థివలింగం దగ్గరకు వచ్చేవారు. ఆయన చెప్పినట్టుగా ప్రతిదినము బిల్వపత్రాలతో, పుష్పాలతో, గరికతో, దర్భలతో శివుణ్ణి పూజించేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా కూడా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ద్రవ్యాలు తెచ్చేవారు కనుక ఆ ద్రవ్యాలతో ఈశ్వరుడికి అభిషేకం జరిగేది. ఆవునేతితో నిత్యం అక్కడ దీపం చేసేవారు, దీపం వెలిగించేవారు. దీపారాధన ఆవునేతితో శివుడి సన్నిధానంలో కార్తీక మాసంలో చేసేటటువంటి వాడు. మళ్ళీ చెబుతున్నాను వినండి, కార్తీక మాసంలో శివ సన్నిధానంలో ఆవునేతితో దీపారాధన చేసిన వాడు తాను నరకం నుంచి విముక్తి పొందుతాడు, తన వాళ్ళందరికీ కూడా నరక విముక్తి కలగజేస్తాడు. ఇలా ఈ నెల్లాళ్ళు చెయ్యాలి అని సంకల్పించి జరగడం మొదలెట్టారు, చేయడం మొదలెట్టారు వాళ్ళు. ఇంతలో 11వ రోజు వచ్చింది. అప్పుడు సుశీలకి ఎందుకో కానీ భర్త గుర్తుకొచ్చాడు. 11వ రోజు తెల్లవారుజామున లేవగానే కార్తీక స్నానం చేస్తున్నప్పుడు పాపం ఋషీశ్వరుడు గౌతముడు అందరికీ సంకల్పం తానే చెప్పి పెద్ద కంఠంతో ఆయన సంకల్పం చెప్పాడు అనమాట. ఆయన సంకల్పం చెబుతూ ఉండగా భక్తులంతా పవిత్ర స్నానం చేసేవారు. అలా స్నానం చేస్తూ ఉండగా ఆవిడకు ఒక అనుమానం వచ్చి గౌతముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త దుర్మరణం పాలైపోయాడు, పరమపాపాత్ముడైన ఆయన ఏమైపోతున్నాడు అని నాకు బెంగగా ఉన్నది, ఆయన తరించడానికి నాకు ఏదన్నా మార్గం చెప్పండి, ఈరోజే నాకు నా భర్త గుర్తుకొచ్చాడు, ఎందుకంటే ఒక కార్తీక మాసంలో 11వ చెయ్యదాని పాపాలు చేసి చచ్చిపోయాడు ఆయన, అందుకని నా భర్త మీద నాకు జాలి కలుగుతుంది అని. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ 11వ రోజుకు ఒక విశిష్టత ఉన్నది, మన వంశాలలో ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిన వాడు పుణ్యాత్ముడో పాపాత్ముడో మనకు తెలియదు, వాడి పేరు మీదుగా ఈ రోజంతా శివుణ్ణి పూజించాలి, కార్తీక పురాణ కథ వినాలి, ఇది ఇప్పుడు నేను చెబుతున్న కథ. ఆ తర్వాత సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించాక శివుడి సన్నిధానంలో గరిక పోసల మీద లేక దర్భల మీద ఒక వెండి ప్రతిమ కానీ బంగారు ప్రతిమ కానీ లేకపోతే మట్టితో తయారు చేసింది ఏదో ఒకటి ఒక శివలింగాన్ని పెట్టాలి, ఆ శివలింగాన్ని పూజించాలి, ఆ శివుడి సన్నిధానంలోనే మళ్ళీ గరిక దర్భలు పరచాలి, దాని మీద మట్టితో తయారు చేసిన ప్రమిద లేక వెండితో తయారు చేసిన ప్రమిద లేక బంగారంతో తయారు చేసిన ప్రమిద మన శక్తిని బట్టి పెట్టాలి, అందులో నెయ్యి పొయ్యాలి, ఆవు నెయ్యి, దాంట్లో 3 ఒత్తులు వెయ్యాలి, వెలిగించాలి, ఈ దీపాన్ని ఎవరైనా ఒక పవిత్రుడికి దానం చేసి ఈ ఫలితమును కనుక నీ భర్తకి ధారపోసావా వాడు బాగుపడతాడు, వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు అనగానే ఆవిడ అలాగే అని అన్నది. ఆ రోజు 11వ రోజున ఆవిడ గురువుగారు గౌతముడు చెప్పినట్టే ఉపవాసం ఉంది, సంకల్పపూర్వంగా ఆయన ఎలాగో స్నానం చేయించాడు, స్నానం చేసింది, శివార్చన చేసింది. సాయం సంధ్యా సమయంలో ఆయన తయారు చేసిన శివలింగం దగ్గరే గరికలు పెట్టింది, దర్భలు పెట్టింది, దాని మీద ఆవిడకి డబ్బుంది కనుక ఒక బంగారపు ప్రమిద తెచ్చిపెట్టి అందులో నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించింది. మహాత్మా, ఈ దీపాన్ని మీకే దానం చేస్తున్నానండి అంది. మీరు పుచ్చుకోండి అంటే నేను ఎక్కడ ఏం పుచ్చుకోనమ్మా అన్నట్ట, ఈ ఒక్కసారి నా కోసం పుచ్చుకోండి అన్నది. సరేనని జాలిబడైన ఆవిడ మీద జాలితో, భక్తులంటే మాలాంటి గురువులకి జాలి వస్తుంది అందుకని ఆయన మాట్లాడకుండా పుచ్చుకున్నాడు. అయితే ఈవిడ పొరపాటున ఏం చేసింది, మమ సకల సౌభాగ్య సిద్ధ్యర్థం పుణ్యసిద్ధ్యర్థం దీపదానం తుభ్యమహం సంప్రదదే అంది. అందుకని తన భర్త పేరు చెప్పడం మర్చిపోయింది. ఇక్కడ దానం ఆయనకి చేసింది. అలా దీపదానం చేసిందో లేదో, మమ శాశ్వత స్వర్గ సిద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పుకుందో లేదో, టక్కున స్వర్గలోకం నుంచి ఒక విమానం వచ్చింది. అమ్మాయి, నువ్వు అత్యంత భక్తితో దీపాన్ని గౌతమ మహర్షికి దానం చేసావు. 11వ రోజు దీపదానం చేసేవాడు భక్తితో చేస్తే అటువంటి వాడికి వెంటనే స్వర్గం వస్తుంది. అదే కొంతకాలం పోయాక స్వర్గం కావాలనుకుంటే అటువంటి వాళ్ళకి వయస్సు మీరిన తర్వాత స్వర్గం వస్తుంది. ఈవిడ వెంటనే స్వర్గం కావాలనుకుని సంకల్పంలో చెప్పుకోవడం వల్ల వెంటనే స్వర్గం వచ్చింది. నీకోసం మేము స్వర్గానికి తీసుకెళ్ళడానికి విమానం తెచ్చాం అని దేవలోకం నుంచి ఇద్దరు దేవకింకరులు, అంటే స్వర్గంలో నుంచి వచ్చిన ఇద్దరు దేవతలు ఒక విమానం పట్టుకొచ్చి ఆ విమానంలో ఈ సుశీలను ఎక్కించుకుని స్వర్గాన్ని తీసుకుపోవడం మొదలెట్టారు. ఆవిడ, గురుదేవ గౌతమ, నీ అనుగ్రహం వల్ల స్వర్గానికి పోతున్నాను, నా కోరికలు లేవు, నేను సంకల్పం చెప్పుకున్నందుకు దేవదూతలు వచ్చారు నన్ను పట్టుకుపోతున్నారని నమస్కారం చేసి అందరి దగ్గర సెలవు తీసుకుని ఆ విమానంలో స్వర్గానికి వెళ్ళింది. దారిలో ఒక చోట భయంకరమైన శబ్దాలు వినబడితే ఏమిటని అడిగింది ఆవిడ. ఇది నరకం అమ్మా, ఇక్కడ ఒక నలుగురు మహాపాపాత్ములు శిక్షలు అనుభవిస్తున్నారు, వాళ్ళ ఏడుపులు నీకు వినపడుతున్నాయని, కానీ వాళ్ళ నలుగురు ఎవరండి అని దగ్గరికి తీసుకెళ్ళమంటే ఆవిడ పుణ్యాత్మురాలు గనక ఈ స్వర్గదేవతలు ఆవిడ స్వర్గానికి తీసుకెళ్తున్న దేవదూతలు ఆ పాపాత్ముల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ పాపాత్ములు నలుగురిలో ఒకడు భర్త ఆవిడకి. ఆవిడ కంగారు పడింది. ఎవరు వీళ్ళంటే, ఇదిగో ఒకడు నీ భర్త, ఆ ముందున్నవాడు మరొకడు, ఆ తర్వాత వాడు కిరాతకుడు, ఆ తర్వాత ఉన్నది ఒక పులి అని ఈ నలుగురు ఒకళ్ళొకళ్ళు చంపుకు తెచ్చారు. వీళ్ళు మహాపాపాత్ములు అవడం వల్ల నరకలోకంలో యాతన పడుతున్నారని కానీ అప్పుడు ఆవిడ జారిపడి, అయ్యా వీళ్ళకి నరక విముక్తి కలగడానికి మార్గం లేదా అన్నది. నువ్వు చేసిన దీపదానంలో కొంత పుణ్యం ఈ నలుగురికి ధారపోస్తే 11వ రోజు దీపదానం చేసిన పుణ్యం చాలా గొప్పది, అందులో కొంత పుణ్యం వీళ్ళకి ధారపోస్తే వీళ్ళకి విముక్తి కలుగుతుందని కానీ ఆవిడ వెంటనే నా పుణ్యంలో సగభాగాన్ని ఈ నలుగురికి ధారపోస్తున్నానన్నది. అందో లేదో ఆ నలుగురికి నరకం నుంచి విముక్తి కలిగింది. వాడు కూడా ఈ విమానానికి స్వర్గానికి పోయారట. ఇది 11వ రోజు దీపదాన మహిమ. కాబట్టి 11వ రోజు మీరంతా దీపదానం చెయ్యండి, నేను చెప్పినట్టు చెయ్యండి. ఆ విధంగా మళ్ళీ భాగంలో కలుసుకునేదాకా హరి ఓం తత్సత్తు.